ఎందుకు చెబుతానంటే హనుమంతుడు బుద్ధిమతం వరిష్టం, వాతాత్మతుడు ఆయన. అటువంటి హనుమంతుడు మహావేగంగా సౌగంధిక పుష్పాల సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అందులో చాలా తామర పువ్వులున్నా ఎక్కువ తక్కువ కోయకూడదు కనుక, లెక్కలు బాగా నేర్చుకున్నవాడు కనుక, ఆయన మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్, ఆయన దగ్గరే మ్యాథమెటీషియన్స్ ఎంతోమంది విద్యను నేర్చుకున్నారు. అందులో 1008 లెక్క పెట్టి కట్ట కట్టి ఆ పువ్వులు పట్టుకొచ్చి రాముని ముందు ఓ బుట్టలో పెట్టి మరీ పెట్టాడు. రాముడు ఆనందించి హనుమంతుడిని దీవించాడు. తెల్లవారింది, స్నానం చేశాడు ఆయన. ఉదయం పూజ పూర్తయింది, ఇక రాత్రి పూజ. రాత్రి పూజలో యథాప్రకారంగా ఉపచారాలు అయ్యాక, అమ్మవారికి పంచోపచారాలు అయ్యాక, ఇప్పుడు నారద మహర్షి ఒక్కొక్క నామం చదవడం మొదలెట్టాడు. నారదుడికి కాగితాల మీద రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కాగితాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ధారణాశక్తితో నామాలు చెప్పగలడు ఆయన. ఒక్కొక్క నామం చెప్పేవాడు ఆయన. అది నామమనం శ్రీమాత, శ్రీ మహారాజీ, శ్రీమత్సింహాసనేశ్వరి ఇలా విడివిడిగా పలికితే వాటిని నామాలు అంటారు. ఈ నామమును ముందు ఓంకారము బీజములు చేర్చి చతుర్థి విభక్తిలోకి మార్చి పక్కన నమః చేరిస్తే అప్పుడు మంత్రం అవుతుంది. శ్రీమాత ఇది నామం, శ్రీమాత్రే నమః అనగానే మంత్రం అవుతుంది. అందుకని ఈయన మంత్రముగా మార్చి నామములను రాముని చేత పూజలు చేయించడం మొదలుపెట్టాడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనగానే రాముడు ఒక పువ్వు అమ్మ దగ్గర పెట్టాడు. శ్రీ మహారాజ్యై నమః అనగానే రెండో పువ్వు పెట్టాడు. శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః మూడవ పువ్వు పెట్టాడు. ఇలా నారదుల వారు ఒక్కొక్క మంత్రము చెబుతున్నారు. నమః అన్నప్పుడల్లా రాముడు ఒక్కొక్క పువ్వు పెట్టేవాడు. ఇంకా చివరిన రెండు నామములు మిగాయి. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఈ రెండు నామములు మిగిలాయి. వీటిని మంత్రములుగా మార్చి నమః అనాలి. అప్పుడు రాముడు రెండు పువ్వులు అక్కడ పెట్టాలి. తీరా నారదుడు పువ్వులు బుట్టకేసి చూస్తే అందులో రెండు పువ్వులు తక్కువయ్యాయి, రెండు పువ్వులు కనపడలేదు. రెండు మంత్రములు చదవాలి, నమః అన్నాక రాముడు రెండు పువ్వులు పెట్టాలి, పెడితేనే పూజ పూర్తవుతుంది. కోరికతో పూజలు చేసేవారు సంపూర్ణముగా పుష్పములు సమర్పించవలసింది. నేను 1008 పువ్వులతో పూజ చేస్తాను అని సంకల్పం చెప్పాక మాత్రం 1008 ఇవ్వవలసిందే, లేకపోతే మొత్తం పూజ భ్రష్టమైనట్టే. అందుకే సంకల్పంలో యథాశక్తి సంభవత ద్రవ్యై, నా దగ్గర దొరికిన వాటితో యథాశక్తిగా అర్చన చేస్తాము అని చెప్పాలి. అప్పుడు మనకు ఒకవేళ 1008 పువ్వులు లేకపోయినా దోషం ఉండదు. అలా కాకుండా నేను ఖచ్చితంగా 1008 పువ్వులతో పూజ చేస్తానన్నామా, 1008 ఉండవలసిందే, ఒక్క పువ్వు తగ్గినా అప్పుడు బెడిసి కొడుతుంది. అందుకే అర్చన చేసేటప్పుడు అర్చకులు తెలివిగా ఏం చెప్పారు, మీకు సమస్య రాకుండా ఉండడానికి, నాయనలారా యథాశక్తి అనండి, అప్పుడు దోషములు ఉండవు. యథాశక్తి సంభవత ద్రవ్యై పూజాంకరిష్య అంటే అప్పుడు దోషం ఉండదు. కానీ రాముడు అలాగదిగా మొత్తం 1008 ఇస్తానని సంకల్పం చెప్పాడు. చెప్పించినవాడు సాక్షాత్తు నారదుడు. ఇప్పుడు రెండు పువ్వులు తగ్గాయి, ఏం చెయ్యాలి? అందుకని నారదుడు, రామ, పూజ మధ్యలో నేను లేవకూడదు, నువ్వు లేవకూడదు, పువ్వులు రెండు తగ్గాయి, ఈ పూజ పాడైపోతుంది ఎలాగా అన్నాడు. రాముడు తెల్లబోయి హనుమంతుడికేసి తిరిగి, హనుమ, పూజ మధ్యలో ఆగకూడదని నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పూజ పుష్పాలు తేవడం దోషం, ఎందుకంటే ప్రారంభంలోనే పూజా పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. నువ్వు ఎంత వేగంగా 2 నిమిషాల్లో వెళ్ళి తెచ్చినా మధ్యలో వెళ్ళి తేవడం పూజకి నిషిద్ధం. ఏమిటి పొరపాటు పని చేసావు, సరిగ్గా లెక్క పెట్టలేదా, నీ కోతిబుద్ధి ప్రదర్శించావా అన్నట్టు. పాపం పూర్వం సీతాదేవి కూడా అలాగే తెప్పింది హనుమంతుణ్ణి, కపిరేషత్వం అంది, ఇది నీ కోతిబుద్ధి కదా అంది. ఇప్పుడు ఈయన అలాగే అన్నాడు. అప్పుడప్పుడు భక్తులను భగవంతుడు అలా తెప్పుతాడు. గురువులు శిష్యులు తెప్పపోతే ఎవరిని తెప్పుతారు, తెప్పితే వీడు బాగుపడతాడు కనుక. అక్కడి నుంచి నన్ను తెప్పారా, మీ సంగతి ఏమిటో చూస్తాను, మీరెంత మీ బతికెంత అంటే వాడు శిష్యుడు కాదు, వాడు శిశుపాలుడు భ్రష్టుడు అవుతాడు. హనుమంతుడి రాముడు అలాగే తెప్పాడు. తెప్పగానే ఆయన వినయంగా నమస్కరించి, లేదు రామచంద్ర ప్రభు, శ్రీరామచంద్ర ప్రభు, ఏ లోపము నేను చెయ్యలేదు, నా ఎడల లోపము లేదు, పాపము లేదు, ఏ తాపము లేదు, నువ్వు నన్ను శాపం పెట్టద్దు, 1008 పువ్వులు ఖచ్చితంగా లెక్క పెట్టి కట్ట కట్టి పట్టుకొచ్చి నీ ముందు పెట్టాను, మరి ఏం తేడా వచ్చిందో, రెండు ఎలా మాయమయ్యాయో అన్నాడు ఆయన. ఇప్పుడు రాముడు వానరులకేసి చూశాడు. వానరులు తామర పూలు తింటారు అప్పుడప్పుడు, అందుకని పువ్వులు ఎవరైనా తినేసారో చూస్తే, లేదండి బాబాయ్ మేము అసలు తినలేదు, అందులో రాముడి పూజా పుష్పాలు మేము తింటాము అన్నారు వాళ్ళు. తామర పువ్వుల యొక్క రేకులు బాగుంటాయి, మధ్యలో దుద్దుంటుంది చాలా బాగుంటుందండి కాయ, ఆ కాయను కూడా తినేవాళ్ళు ఉన్నారు. అందుకనే రాముడు వానరులకేసి చూస్తే, లేదండి మేము తినలేదండి, పైగా ఆడుకుంటూ కుర్రాడు ఒకడు పరిగెత్తుకొచ్చిన వాడు ఇక్కడికి వాళ్ళు రాలేదండి, వాడు వస్తే డెప్ మీద కొట్టేవాళ్ళం మేము, రాలేదు ఎవరు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఎలా, పూజ ఆగకూడదు, పుష్పాలు లేవు. వెంటనే నారదునికేసి తిరిగి, ఈ పూజ ఆగదు, నువ్వు నామం చదివేయి, మంత్రం చదివేయి, నమః అను అన్నట్ట. నమః అన్నాక పుష్పం వెయ్యపోతే దోషం సుమా అన్నాడు నారదుడు. నీకెందుకు, పువ్వు వస్తుంది, నువ్వు మంత్రం చదువు, పువ్వు నేను చూసుకుంటానన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణ్యై నమః అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, రాముడు క్షణాల్లో మహాత్ముడు కనుక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఎవరికి చెప్పలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ తామర పువ్వులు లేవు, తామర పువ్వులు లేకపోతే పూజ ఆగుతుందా, ఆగదు. మా అమ్మ నన్ను రోజు రామః కమలపత్రాక్షః, రామా నువ్వు తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన వాడివి అని స్తోత్రం చేస్తోంది. రోజు ప్రజలు కూడా రాముడు పద్మపత్రాక్షుడు, తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాళ్ళు అని స్తోత్రం చేస్తున్నారు. ఈ తామర పువ్వులు లేకపోతేనే నా కళ్ళే తామర పువ్వులని అందరూ అంటున్నారుగా, ఈ తామర పువ్వులు ఇస్తానని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నమహనగానే కుడికన్ను టక్కన పీక అక్కడ వేసేశాడు అమ్మవారి దగ్గర, రెండో నామం చదవగానే ఎడమ కన్ను పీక అక్కడ వేసేశాడు. పైనుంచి దేవతలు హాహాకారం చేసి పూలవర్షం కురిపించారు ఆయన మీద, వానరులు తెల్లబోయారు, నారదుడు తెల్లబోయాడు. ఒక్క క్షణకాలంలో వ్యవస్థే మారిపోయిందన్నమాట. మహాత్ముడు రాముడు పువ్వులకి బదులుగా కళ్ళు, నేత్రములే పుష్పములుగా ఇచ్చాడు, నేత్ర పుష్పాలు సమర్పించాడు, నయన పుష్పాలు సమర్పించాడు. టక్కన ఆయన ఎదురుగుండా ఉన్న ఇసక విగ్రహం పగిలిపోయింది. సైకత విగ్రహంలో నుంచి సింహవాహనం మీద 8 చేతులతో పరమ సౌందర్య స్వరూపిణి అయిన జగన్మాత ఆదిపరాశక్తి దుర్గాదేవి జగన్మాత పరాంబిక లలితాపరాభట్టారికి ప్రత్యక్షమయ్యింది. సాధు సాధు రామచంద్ర ప్రభు అంది. 2 చేతులతో ఆయన కళ్ళు ఇలా నిమిరింది. టక్కన ఆయన కళ్ళు ఆయనకి యథాప్రకారంగా వచ్చాయి. రామా నీకు నాకు తేడా లేదు, శ్రీరామో లలితాంబిక, రాముడే లలిత, లలితే రాముడు, అందుకే ఆ ఇద్దరిది ఒకటే రంగు, ఆ ఇద్దరిది ఒకటే విచిత్రమైన రూపం, ఆ కోమలత్వం అలా ఉంటుంది. అమ్మవారికి అయ్యవారికి ఏం తేడా లేదండి, ఆయన ఒక్కొక్కప్పుడు అయ్యవారిగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు అమ్మవారిగా ఉంటాడు. నేనే కావాలని 2 తామర పువ్వులు మాయం చేశాను, పూజలో విఘ్నం ఏర్పడితే నువ్వు ఏమి చేస్తావో చూద్దామని పరీక్షించాను, నువ్వెక్కడ తొట్టుపాటు పొందలేదు. మనిషికి మనస్సు ఉంటే మార్గం ఉంటుంది, వస్తువు లేకపోతే వస్తువు ఇంకో రూపంగా సంపాదించడం ఎలాగో నీ దగ్గర ఇవాళ ప్రజలు నేర్చుకున్నారు. మహాత్ముడివి గనక, నేనున్నాననే నమ్మకం నీకుంది గనక, ఎదురుగుండా ఉన్నది ఇసుకమూర్తి కాదు, ఇందులోంచి అమ్మ కనపడుతుంది, అది లసితమూర్తి తప్ప ఇసుకమూర్తి కాదని గ్రహించావు, అందుకే కళ్ళు ఇవ్వగలిగావు, నీకు జయం కలుగుతుంది. కొద్ది రోజులలో లంకానగరం పతనమవుతుంది, రావణుడు మరణిస్తాడు, లక్ష్మీస్వరూపిణి అయిన సీత నీకు భార్య అవుతుంది, 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి తిరిగి నీ ఆత్మలోకానికి వెళ్ళిపోతావని అమ్మ వరం ఇచ్చింది. దేవీ భాగవతంలో కథ ఇది. ఇందులో కొంతవరకు ఒక కథ ఉంటే, వ్రజభాగవతంలో అందులో ఏం చెప్పారు, ఈ కళ్ళు పీకడం అనేదాన్ని వ్రజభాగవతంలో చెప్పారు. వ్రజభాషలో రాయబడిన దేవీ భాగవతంలో అద్భుతంగా రాశారు పూర్వకాలంలో. దానినే హిందీలో రామ్ధారీ సింహ దినకర్ అని ఒక పచ్చికవ్యంగా రాశాడు. ఈ కళ్ళు తీసి అక్కడ వెయ్యడం, ఆయన మనస్సులో రామ కమలపత్రాక్ష అనుకోవడం, ఇదంతా అద్భుతంగా రాశాడు ఆయన. ఎటువంటి పురాణాలు ఉన్నాయండి, రాముడు కళ్ళు ఇచ్చినట్టుగా మీరు తొందరపడి ఇవ్వకండి, మీకు అంత నమ్మకం ఉండాలి. ఈ విగ్రహంలోంచి పరమాత్మ వస్తాడు లేక పరమేశ్వరు వస్తుందనే కఠోరమైన విశ్వాసం కలిగిన పురాణ పురుషుడు గనక, యుగ పురుషుడు గనక ఆయన కళ్ళు కూడా పీకగలిగాడు. భక్త కన్నప్ప కళ్ళు పీకగలిగాడు, ఆ స్థాయి వేరు. మిడిమిడి జ్ఞానంతో నమ్మి నమ్మకుండా తొందరపడి కాళ్ళో చేతిలో నరుక్కున్నా, నాలిక పీక్కున్నా అంత ఫలితం అజ్ఞానులైన భక్తులకు రాదు. కాబట్టి పరాకాష్ఠకి వెళ్ళిన భక్తి రామభక్తి అంటే. అందుకే దేవీ భాగవతంలో ఏం చెప్పారు, అమ్మంటే సకల లోకాలకి మూలయైన దేవత, అమ్మని మించిన దేవత లేదు. ఆ అమ్మని పొందాలంటే సంపూర్ణ శరణాగతి పొందాలి. భక్తికి మించినది మరొకటి లేదు. భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని లేదు. భక్తితో ఏదైనా సాధించగలుగుతాం. దృఢమైన భక్తి, అచంచలమైన భక్తి కావాలి, పవిత్రమైన భక్తి కావాలి. ఆ భక్తితో సామగ్రి లేకపోయినా, పూజా సామగ్రి లేకపోయినా, వస్తువులు లేకపోయినా భగవంతుడిని పొందగలుగుతాం. అప్పుడప్పుడు అడుగుతుంటారు కొంతమంది, సామూహికంగా అనఘాష్టమి వ్రతాలు పెట్టారు, అలాంటప్పుడు అందరి దగ్గర ధూపం ఉండలేదు, అందరి దగ్గర దీపాలు ఉండవు కదా అని. అందరి దగ్గర ఉండక్కర్లా, అక్కడున్న దీపం చాలు, అక్కడున్న ధూపం చాలు. అందుకే చెప్పాను నేను మీకు, ఇక్కడ అక్కడ కూర్చుని ఆ మంత్రం వింటే చాలు, ఆ కథ వింటే చాలు, పరమేశ్వరి అనుగ్రహించి తీరుతుంది. అమ్మవారు స్వయంగా చెప్పింది, వస్తువులు ఎన్నున్నాయో నాకు అక్కర్లా. భక్తి లేదనుకోండి, భక్తి లేకుండా కొండంత పత్రి పట్టుకొచ్చి వేస్తే ఆ పత్రితో పరమాత్ముడు సంతోషిస్తాడా? భక్తి లేకుండా నువ్వు ఎంత పత్రి ఇచ్చినా ఉపయోగం లేదు. భక్తి లేని పూజ పత్రి చేయటు అన్నాడు, అందుకే వేమన. పత్రి అనవసరంగా మోసుకొచ్చి అక్కడ వేయడమే తప్ప భక్తి లేకపోతే పరమాత్ముడు అనుగ్రహించడు కాక అనుగ్రహించడు. నిజమైన దృఢమైన అచంచలమైన భక్తి కావాలి. నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ లోకానికి నువ్వు వెడతావు, సీత నీకు దొరుకుతుంది, తక్కిన 2 రోజులు పూజ కూడా పూర్తి చెయ్యి అనగా రాముడు పరమానంద భరితుడై నవమి పూజ చేశాడు, విజయదశమి నాడు శమి పూజ చేశాడు. అందుకే ఆయన విజయం పొందాడు శరన్నవరాత్రుల్లో. అందుకే రాముడిని తలుచుకుని మనం కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. శమీ శమయతే పాపం. ఈ శ్లోకం ఈ మధ్యకాలంలో మార్పులకి గురయ్యింది, కానీ మంత్రశాస్త్రంలో శ్లోకం ఎలా ఉందో తెలుసా? శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్యాక్లిష్టకర్మిణి. దానిని పోయి రామస్య ప్రియదర్శిని అని మార్చారు, కానీ రామస్యాక్లిష్టకర్మిణి అని ఉన్నది. శమీ పాపాన్ని శమయతే, శమింపజేస్తుంది, తొలగిస్తుంది. అంటే శమి చుట్టూ తిరిగితే, జమ్మి చెట్టు చుట్టూ తిరిగితే నీ పాపం తొలగిపోతుంది. శత్రువులను తొలగిస్తుంది ఈ జమ్మి చెట్టు. అర్జునుడు తన ధనుస్సు దాని మీదే పెట్టాడు గనక అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి యొక్క ధనుస్సును ధరించినది. రామునికి చాలా సులభముగా భార్య వచ్చేలా చేసి ఆయన కష్టాలు తొలగించింది అని అర్థం అన్నమాట. రామస్య అక్లిష్ట కర్మిణి. అప్పటి నుంచి ఈ శ్లోకం చెప్పుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత రామచంద్రుడు విజయం పొందాడు. దేవీ భాగవతంలో అపూర్వమైన ఈ గాథని ఈ పూట మీరు వినగలిగారు మీ అదృష్టవశాత్తు. ఈ పూట పగలు షష్ఠి ఉన్నది, సాయంత్రం సప్తమి ఉన్నది, పైపెచ్చివాడ శుక్రవారం. శుక్రవారేత్తు సంప్రాప్తే, భృగువారేత్తు సంప్రాప్తే, భృగువారము రాగానే రాముడు అమ్మవారిని పూజించిన ఈ కథను వినండి. వింటే ఆ రోజు నుంచి కుటుంబ వృద్ధి అవుతుంది, కుటుంబంలో కలహాలు పోతాయి, భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు, బ్రహ్మానందం పొందుతారు, పోయిన వస్తువులన్నీ తిరిగి లభిస్తాయని దేవీ భాగవతం చెబుతోంది. చూడండి, మీ యోగం వల్ల ఇవాళే విన్నారు మీరు. ఈ నవాహం ఏది మన మానవుల యొక్క ప్రణాళికతో జరగలేదు. ఎందుకని? నేనేదో డేట్ ఇచ్చాను, ఆ డేట్ నాడు ముగించేలా ఇచ్చాను. ఆయన అడిగాడు, వెనక ముందు చూడకుండా నాకు ఖాళీ ఉన్న డేట్లు నేను ఇచ్చాను, ఆయన పుచ్చుకున్నాడు. కానీ ప్రారంభం ఏమిటి? దత్త జయంతి, దత్తాత్రేయుడి జయంతి, పరమ పవిత్రమైన మార్గశీర్ష పూర్ణిమ నాడు మనం మొదలుపెట్టాం. ముగింపు అష్టమి, అనఘాష్టమి. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాడు కాలభైరవుణ్ణి కాశీలో పూజిస్తారు, దానికి కాలభైరవ అష్టమిని కూడా పేరు. ఆ రోజున కాశీలో లక్షల కొద్దీ జనం ఉంటారు. ఆ రోజు కాలభైరవుడి దర్శనం అవ్వడం అంత తేలిక కాదు. మీకు తెలుసో తెలియదో, మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను. అష్టమి అంటే కాశీకి పర్వదినం. కాశీలో అష్టమి నాడు కాలభైరవు దర్శనం చేయడానికి విపరీతంగా జనం వస్తారు. ఇంకా ఆదివారం నాడు కాలభైరవుడి గుళ్ళోకి వెళ్ళలేము. ఆదివారం వచ్చిందంటే అక్కడ మేము ఉన్న రోజుల్లో కూడా ఆ రోజు గుళ్ళోకి వెళ్ళాం, అంత జనం ఉంటారు. అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజు కాలభైరవుణ్ణి విపరీతమైన భక్తితో చూడడం కోసం జనం వచ్చి పడిపోతారు. ఆ పూట ఆయనని చేసే పూజని కళ్ళారా చూడడం మానవమత్తుడి వల్ల కాదు, అష్టమి ఆదివారం కలిసి వచ్చిన తిథి నాడు వ్రతం చేయటం అంత గొప్పది. అటువంటి రోజున మనం కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. ఆ రోజు అనఘాష్టమి వ్రతం మీరు చేసుకోగలుగుతారు. మీకు ఎన్ని జన్మల సంస్కారం ఉందో ఆలోచించండి, ఇన్ని ఎలా కలిసి వచ్చాయి మీకు. అదే గురువుల యొక్క, సద్గురువుల యొక్క, ప్రత్యక్ష దత్తాత్రేయుల యొక్క, గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క సంకల్ప సిద్ధత్వం. అంటే ఆయన అనుగ్రహం కలిగింది కాబట్టి మీకు తెలియకుండా ఇలా జరుగుతున్నాయి. సద్గురువులు ఏమి చేయక్కర్లా, వాళ్ళు ఏదో అనుకుంటారు అలా అవుతాయి. నేను ఎప్పుడు ఈ పని చెయ్యాలనుకుంటే పరమాత్మ నేను ఎప్పుడు ఈ ముహూర్తం కోసం చూడకుండానే నా మనస్సు నుంచి ముహూర్తం వచ్చేలా చెయ్యి అనుకుంటాను. అందుకే క్యాలెండర్ చూడకుండా చెప్పినా నా నోటి నుంచి వచ్చింది సత్యమవుతుంది. కారణం గురుభక్తి వల్ల, భగవంతుణ్ణి నమ్మడం వల్ల. ఎందుకు చెబుతున్నాను, అష్టమి పూజ అంత గొప్పది, దాని ప్రభావం. ఆ అష్టమి కథని ఇవాళ మీరు శుక్రవారం నాడు విన్నారు, భృగువారం నాడు ఈ కథ వినమని శాస్త్రం చెబుతోంది. విన్నారా లేదా? వినడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. ఒకనొకప్పుడు ఈ భూమండలంలో ఒక రాక్షసుడు పుట్టాడు. వాడు హిరణ్యాక్షుడి వంశంలో పుట్టాడు. అదితి కశ్యపుడు, దితి కశ్యపుడు, వినత కశ్యపుడు, కద్రువ కశ్యపుడు. ఈ కథలు ఎన్నోసార్లు విన్నారుగా మీరు. పూర్వం కశ్యపుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ కశ్యప ప్రజాపతికి 13 భార్యలు. ఈ 13 దక్షుడి కూతుళ్ళే. ఈ 13లో పెద్ద ఆవిడ అదితి. అదితి యొక్క సంతానం దేవతలు. అదితి కొడుకులు గనక ఆదిత్యులు అన్నారు. రెండో ఆవిడ దితి. దితి కొడుకులు దైత్యులు. దితికి ముందుగా 2 కొడుకులు పుట్టారు. ఒకడు హిరణ్యాక్షుడు, ఇంకొకడు హిరణ్యకశిపుడు. అందులో హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న విష్ణువు చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయే నాటికి హిరణ్యాక్షుడికి 281 మంది పిల్లలు ఉన్నారు. గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదని చచ్చేలోపు వాడు చాలామంది పిల్లలు కన్నాడు వాడు. అందులో ఒక భార్య యొక్క సంతానం పేరు రురువు. రురువు అనేవాడు హిరణ్యాక్షుడి కొడుకు. ఈ రురువుకి 1000 కొడుకులు. ఆ 1000 కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు దుర్గముడు. అంటే హిరణ్యాక్షుడి మనుమడు రురువు యొక్క కొడుకు దుర్గముడు అనేవాడు పూర్వకాలంలో భూమి మీద పుట్టాడనమాట. వీడు ఒకనాడు తన కులగురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవ, శుక్రాచార్య, ఎప్పటికప్పుడు దేవతల చేతిలో రాక్షసులు చచ్చిపోతున్నారు, దేవతల్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం ఎత్తుతూనే ఉన్నాడు, మా తాతని హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో సంహరించాడు, ఆ విష్ణు అంటే నాకు కసి, ఆ విష్ణువుని సర్వనాశనం చెయ్యాలి. మనువులు ధర్మ సంస్థాపన చేస్తారు కాబట్టి ఆ మనువుల్ని నాశనం చెయ్యాలి. మనువాదం మనువాదం అనే పేరుతో పిచ్చవాదం సృష్టించి మనుధర్మ స్మృతిని తగలబెట్టాలి. మనుధర్మ స్మృతిని తగలబెట్టేవాళ్ళంతా ఈ దుర్మార్గులు, రాక్షసులు. వాళ్ళే ఇప్పటికీ ఇంకా వాళ్ళ సంతానం ఉన్నారులేండి భూమి మీద. ఈ విధంగా ఇటు మనువులను, ఇటు మహాత్ముల్ని, ధర్మాత్ముల్ని అందరినీ కాల్చి బూడిద చెయ్యాలి. ప్రపంచాన్ని నాశనం చేసి మేము మా రాక్షసులు మాత్రమే బతకాలి. మా మతం తప్ప ఇతర మతాలు బతకూడదు. దానికి ఏం చేస్తే నాకు శక్తి చేకూరుతుంది అన్నాడు ఆయన. అప్పుడు శుక్రుడు శిష్య పక్షపాతం మీద, శిష్యులు అంటే ఆయనకు అభిమానం, అందుకని వాళ్ళు ఏం తప్పులు చేసినా పెద్ద పట్టించుకోడు ఆయన. అందుకని నాయన, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసి మీరు మీ రాక్షసులు మాత్రమే బ్రతకాలంటే దానికి వరాలు కావాలి. ఎన్ని వరాలు పొందినా విష్ణువు చేతిలో ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతారు మీరు. కాబట్టి ఈసారి ఒక తమాషా వరం కోరు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వేదములు మర్చిపోయేలా చెయ్యి. వేదము, వేద ధర్మము నాశనమైపోతే ప్రపంచం నాశనమైపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఈ వేద ధర్మాన్ని నాశనం చేయడానికి చాలామంది కుట్రలు పన్నుతున్నారు. వేదాలు పాడైపోతే వేద ధర్మం నశిస్తుంది, నశిస్తే హిందూ మతం నశిస్తుంది, మనమంతా పోతాం. అప్పుడు ఆ దరిద్ర మతాలే మిగులుతాయి. అందుకని వాళ్ళు వేదాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తారన్నమాట. వీళ్ళందరికీ ఆద్యుడు ఆ దుర్గముడు. వాడికి శుక్రుడు ఓ సలహా ఇచ్చాడనమాట, వేదములు గనక ప్రపంచంలో వాళ్ళు మరిచిపోతే నీకంటే గొప్ప పరాక్రమవంతుడు ఉండడు. వేదము లేకపోతే విష్ణు నశిస్తాడు, వేదము లేకపోతే విప్రుడు నశిస్తారు, వేదం లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రాణులు పోతారు, అప్పుడు మీ జాతి బతకచ్చు, కాబట్టి వేదనాశనం చెయ్యి అన్నాడు. వెంటనే వీడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు మొదలుపెట్టాడు. పూర్తిగా 100 కఠోర తపస్సు చేశాడు దుర్గముడు. ఈ 100 అన్నము తినలేదు, మంచినీళ్లు తాగలేదు, కేవలం వాయుభక్షణ చేసేటవాడు. ఓం నమో బ్రహ్మదేవాయ హిరణ్యరేతసేతే నమోస్తు అంటూ కఠోర దీక్షతో ఆ మంత్రాన్ని జపం చేస్తూ 100 తపస్సు చేశాడు. ఆ తపస్సుకి వాడి శరీరం అంతా పుట్టలు పోసేసాయి. వాడి శరీరం మీద ఈగలు, చీమలు, దోమలు వాలి వాడి చర్మాన్ని పీక్కు తినేసాయి. రక్తమాంసాలు పట్టి పీల్చేసాయి. వాడు అస్థిపంజరం కింద మిగిలాడు. వాడి వంటి మీద పుట్టలు పోసాయి. ఆ పుట్టల మీద వెదురు మొక్కలు కూడా మొలిచేయట. అంటే హిరణ్యకశిపుడు చేసినంత కఠోర తపస్సు చేశాడు వాడు. దానితో లోకాలన్నీ అల్లకల్లోలం పాలైపోయాయి. ఎక్కువ తపస్సు చేసిన వాడి నెత్తి మీద నుంచి, శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి. ఈ అగ్నిజ్వాలలు బ్రహ్మకాళ్ళు కూడా కాల్చేస్తాయట. భయంకరమైన అగ్నిజ్వాలలు. ఆ అగ్నిజ్వాలలు వాడి నెత్తి మీద నుంచి పుట్టి బ్రహ్మపాదముల వరకు వెళ్ళాయి. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలో దంచోవహ్నిచేన్. ఉగ్రమైన ఆచారముతో తపస్సు చేస్తున్న రాక్షసుడి శిరస్సు పైభాగం నుంచి, అంటే మూర్ధం నుంచి అగ్నిజ్వాలలు పుట్టి ఈ అగ్నిజ్వాలలు లోకాలన్నిటినీ కాల్చేయడం మొదలుపెట్టాయి. బ్రహ్మపాదములను కూడా తగలబెట్టాయి. దాంతో లోకాల్లో ఉన్న దేవతలు వణికిపోయి, బ్రహ్మదేవ బ్రహ్మదేవ, హిరణ్యాక్షుని మనుముడు, రురువు పుత్రుడు దుర్గముడు మహాతపస్సు చేస్తున్నాడు. దుర్గముడు చేస్తున్న దుర్గమ తపస్సుని ఆపకపోతే లోకాలన్నీ కాలి బూడిదైపోయేటట్లున్నాయి. ఏం చేస్తావో ఆ తపస్సుని ఆపు బాబు అని ప్రార్థించారు బ్రహ్మని. బ్రహ్మ తక్షణం హంసవాహనం ఎక్కి దుర్గముడి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆయన దుర్గముడిని చూసి ఆశ్చర్యపోయి, ఒరే దుర్గమా, ఏమి తపస్సురా ఇది? నీ ఒంటి మీద ఉన్న చర్మం పోయింది, మాంసం పోయింది, రక్తం పోయింది, అస్థిపంజరం మిగిలేవు నువ్వు, అయినా నీలో ప్రాణం నిలబడింది. అస్థిపంజరంలో ప్రాణము ఎలా నిలబడిందో నాకే ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మనైన నన్ను కూడా ఆశ్చర్యచకితుడను చెయ్యగలిగే అంత తపస్సు చేసావు నీవు. నీ తపస్సుకి మెచ్చుకున్నాను. ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను. ఇటువంటి ఉగ్ర తపస్సు ఇంత పూర్వం చేసిన వాళ్ళు ఎవరూ లేరు, చేసినా నేను ఆశ్చర్యపోను లేదు. నాయన మెచ్చాను, నీకు వరాలు ఇచ్చుకుందామని వచ్చాను. చెచ్చరా, లేచి వరాలు కోరుకో అని ప్రేమగా తన చేత్తో వాడిని నిమిరాడు. నిమరగానే వాడి శరీరం మళ్ళీ అందంగా తయారైపోయింది. యథాప్రకారంగా వాడి శరీరం రక్త మాంసాలతో పుష్టిగా సుందరంగా తయారయ్యింది. వాడు కళ్ళు విప్పాడు. బ్రహ్మదేవ, నా తపస్సు మెచ్చుకుని వరాలు ఇవ్వడానికి ప్రత్యక్షమైనట్టయితే నేను కోరుకుంటాను కోరిన వరాలు. కోరిన వరాలు ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు, అందుకే అడుగుతున్నాను. ఈ భూమండలంలో ఉన్న వేద పండితులంతా వేదాలు మర్చిపోవాలి, దేవతలు వేదం మర్చిపోవాలి, ఆ వేద మంత్రాలన్నీ నాకే రావాలి. అందరూ కూడా, మొత్తం భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రాలు మర్చిపోవాలి, పూర్తిగా వేదాన్ని విడిచిపెట్టాలి. ఎవ్వరికీ వేదం ఉండకూడదు. ఈ విధంగా అందరికీ వేదం పోయేటట్టు, వేదం నా దగ్గర మాత్రమే ఉండేటట్టు వరం ప్రసాదించు. ఇక దేవతల్ని జయించే బలం ప్రసాదించు అనగా ఆయన తెల్లబోయి, ఇదేం కోరికరా బాబు, నేను పండితుడనవ్వాలని కోరుకోవాలి తప్ప ఇతరులకు పాండిత్యం ఉండకూడదనుకోవడం ఎక్కడా వినలేదు. అయినా నువ్వు కోరావు, ఇవ్వక తప్పదు, ఆ తపస్సు అంత గొప్పది, అలాగే వరం ఇస్తున్నాను అన్నట. అనగానే ఇంకేముంది, అప్పటిదాకా పురాణం చెబుతున్న పద్మాకర్ గారు టక్కన అలా ఉండిపోయాడు. ఎందుకని, వేద పాండిత్యం పోయింది కనుక. మంత్రములు చదువుతున్న వాళ్ళందరికీ మంత్రాలు మరపుకు వచ్చాయి. చక్కగా కాగితం రాసుకొచ్చి చదివేటటువంటి హేమంతుడు ఆ కాగితాన్ని పక్కకు విసిరేశాడు. ఎందుకంటే మతివరపు వచ్చేసింది ఆయనకి. ఇలా అందరూ మంత్రములు మర్చిపోయారు. ఓము లేదు, అయ్యము లేదు, హ్రీము లేదు, శ్రీము లేదు, మంత్రాలు మర్చిపోయారు. ఈ మధ్యన వాడు ఎవడో చెప్పాట, మంత్రం కొద్ది రోజులు పోయాక విడిచిపెట్టేయండి, మంత్రం ఎక్కువ కాలం చేయకూడదని. ఇలా చెప్పేవాళ్ళు అన్నం కొంతకాలం అయ్యాక విడిచిపెట్టేంటండి? హాయిగా అన్నం పదేళ్లే తినండి, పాతికేళ్ళు తినండి, అన్నం మానేయండి అని చెప్పడం, లేదా చపాతీలు తినడం మానేయండి అని చెప్పడం. కట్టు పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి మానమండవు. తిండి మాత్రం శుభ్రంగా తింటారు. ఏమొచ్చినా పూజలు మాత్రమే మానేయాలట, మంత్రాలు మాత్రమే మానేయాలట. అన్నిటికీ పూజ ఒకటి లోకుగా దొరికిందనమాట. అక్కడెక్కడో పిల్లి తుమ్మిందిట, మీ ఇంట్లో పూజ చేయకూడదండి అంటాడు. ఊళ్ళో అమ్మవారిని నిలబెట్టారు, నీ ఇంట్లో ధూపం ఇవ్వకూడదు అంటాడు ఒకడు. అక్కడెక్కడో ఏదో జరిగింది, ఇక్కడ పూజ మానేయి అంటాడు. లేదా ఈ పూజ చేస్తే బెడిసి కొడుతుంది అంటాడు. ఓ మంత్రం ఒక 6 నెలలు చేశాక చేయకూడదని ఏకంగా చదువుకున్న మంచి తెలుగు లెక్చరర్ దగ్గరికే వెళ్ళి చెప్పాడు. వాడెవడో తెగులుగాడు. మంత్రం అన్నాక ఓసారి తీసుకున్నాక మర్చిపోతామా, విడిచిపెడతామా? మంత్రం మన శరీరంలో ఒక భాగం, గుర్తుపెట్టుకోండి. మన చర్మాన్ని తీసి పక్కన పెడుతున్నావా, మన ముక్కును తీసేసి పక్కన పెడుతున్నావా? అంటే ప్లాస్టిక్ ముక్కు అయితే పక్కన పెట్టండి, ఒరిజినల్ ముక్కు అయితే తీసి పక్కన పెడతావా, కాలు తీసి పక్కన పెడుతున్నావా, చెయ్యి తీసి పక్కన పెడుతున్నావా? మంత్రం కూడా శరీరంలో ఒక భాగం. గురువుగారు ఒకసారి ఒక మంత్రం ఇస్తే వాడు యావజ్జీవితం చెయ్యవలసింది. కామ్యకర్మలను ఉంటాయి కొన్ని, తాత్కాలికముగా కోరికలు తీర్చుకోవడానికి కొన్ని మంత్రాలు ఇస్తారు, అవి మాత్రం 9 రోజులు చేయండి తర్వాత వదిలేయండి అంటారు. ఉదాహరణకి ఏలినాటి శని దోషం కోసం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్వరమనే శ్లోకం ఓ 40 రోజులు రోజు 108 సార్లు చెయ్యండి అని గురువుగారు చెబితే ఆ 40 రోజులు చేశాక తర్వాత మానేయచ్చు, నష్టంలా మానమని కాదు, మానేసినా దోషం లేదు. అలా కాకుండా యావజ్జీవితము చేసుకోవడానికి శిష్యులకు గురువులు ఇచ్చే మంత్రం వాడి ప్రాణం పోయేదాకా జపం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఆ మంత్ర ప్రభావం వల్ల వాడు నరకానికి పోకుండా ఉత్తమ గతులకి పోతాడు లేదా తరిస్తాడు. అంతేగాని మంత్రం మధ్యలో ఆపేయండి, లలితా సహస్రనామం చదవకండి, విష్ణు సహస్రనామం చదవకండి, భారతం చదవకండి, ఇంకేం చదవాలి పొద్దున సాయంకాలం దాకా? ఆట కావాలా, పాట కావాలా, డిస్కోడెన్స్ చేయాలా? ఇదే నేర్చుకోవాల్సింది మనం. అంటే మనం ఎంత భ్రష్టులు చేస్తున్నామండి ప్రజల్ని తెలియకుండానే. అరకొరగా చదువుకుని దాని మీద పట్టు లేక ఎవరికి ఏం చెప్పాలో తెలియక ఎంతోమందిలా ప్రజల్ని ఈ మధ్యకాలంలో పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. భగవన్నామం భగవన్మంత్రం నిత్యం చెయ్యండి, నిత్యం వినండి. అశుచిగా ఉన్నప్పుడు తప్ప తక్కిన కాలాల్లో చేసి 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 తరించండి. ప్రహ్లాదుళ్ళు అవ్వాలి మనం. అంతేగాని పనికి మాలిన వాడు అవ్వకూడదు. ప్రహ్లాదుడు పానీయం బుల్లు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత ఆస్వాద సంధానుడై మరచల్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ప్రహ్లాదుడు ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్ర జపం చేసేవాడు. తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, వేళాకోళమాడుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, సర్వకాల సర్వావస్థలలో ఓం నమో నారాయణాయ అని జపం చేశాడు. తనను తాను మరిచిపోయాడు, పరమాత్మలో కలిసిపోయాడు. అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. ఆయనని విష్ణు ఇప్పుడు కూడా సేవిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అది భక్తి అంటే. అంతేగాని ఇప్పుడు చేసేప్పుడు చేయడం మానేస్తే అది భక్తి ఎలా అవుతుంది? సర్వకాల సర్వావస్థలో చేసుకోండి. అజ్ఞానులు చెప్పే మాటలు వినకండి. పాపం ఈ దుర్గముడు ఈ వరం కోరడంతో అందరూ మంత్రాలు మర్చిపోయారు. అర్చకులు మర్చిపోయారు, పురోహితులు మర్చిపోయారు, నాలాంటి పౌరాణికులు మర్చిపోయారు, పండితులు మర్చిపోయారు. మంత్రాలు పోయాయి. మంత్రాలు లేవు గనక సంధ్యావందనం పోయింది. స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, వశక్కారం లేదు. దాంతో యజ్ఞములన్నీ ఆగిపోయాయి. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమా అని ఎవరైనా యజ్ఞం చేసి యజ్ఞగుండంలో ఇంద్రుడి కోసం ఆవు నెయ్యి సృక్కు స్రవలతో వేస్తే అప్పుడు ఇంద్రుడికి ఆహారం పెడుతుంది. కానీ వీడు వేదమంత్రం మర్చిపోవటం వల్ల ఇంద్రాయ స్వాహ అనే మాటే మర్చిపోయాడు. దాంతో యజ్ఞం లేదు. యజ్ఞం లేక ఇంద్రుడికి ఆహారం అందలేదు. దాంతో ఇంద్రుడు పక్క చిక్కిపోయాడు. ఆయనకి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఇంద్రుడు పొద్దున్న 8 దాటితే టిఫిన్కి ఆగలేడు. పాపం అందరిలోకి కొంచెం ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడు ఇంద్రుడు పాపం. అందువల్ల వేళకి మంత్రం చదివి ఆయనకి తగిన మంత్రాహారం ఇవ్వాలి మనం. యజ్ఞములు లేక ఆయన ఇబ్బంది పొందాడు, మహాబాధ పొందాడు పాపం ఆ ఇంద్రుడు. దేవతలంతా ఎండిపోయారు, బక్క చిక్కిపోయారు. భూలోకంలో మంత్రములు లేకపోవటం వల్ల, యజ్ఞములు జరగకపోవటం వల్ల, దేవతలకు ఆహారం అందకపోవటం వల్ల దేవతలు వర్షం కురిపించలేదు. కురిపించకపోవడం వల్ల ఏమైంది? భూలోకంలో అకాల ప్రళయం ఏర్పడింది, అనావృష్టి వచ్చింది, క్షామం వచ్చింది, కరువు వచ్చి పడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే భూమి సస్యశ్యామలం అవుతుంది, గడ్డి పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, నీరు ప్రవహిస్తూ ఉంటే మనం చేయవలసిన పనులన్నీ చేయగలుగుతాం. అప్పుడు ఆ పాడి పంట కొంత మనం వినియోగించుకుంటాం, కొంత మళ్ళీ యజ్ఞ రూపంలో దేవతలకు ఇస్తాం. అప్పుడు దేవతలు వర్షం కురిపిస్తారు. ఇది దేవతలకి మనకి మధ్యలో ఇచ్చి పుచ్చుకునే బంధం. మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురియ కసవు వసుమతి పెరగును కసవుమేసి ధేను గణము బ్రతుకు. ధేనువులు బ్రతికెనే నియు మానదు ఘనమైన పాడి మందలగొలుగును, నూనముగా పాడి కలిగిన మానవులును సురలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సు సంతోషిస్తుంది, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే నదులన్నీ సమృద్ధిగా నీటితో ఉంటాయి, చెరువుల్లో నీరుంటుంది, భూగర్భ జలం పెరుగుతుంది, పంటలు పండుతాయి, దాంతోపాటు పచ్చగడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే మళ్ళీ ఆ గడ్డిని పశువులకి వేస్తాం, పశువులు ఆ గడ్డి తిని పాలిస్తాయి, పాల వల్ల మనం సుఖంగా కావలసినటువంటి పాలు తాగుతాం, పెరుగు సేకరిస్తాం, మజ్జిగ చేసుకుంటాం, అందులో నుంచి వెన్న తీస్తాం, ఆ వెన్నని మళ్ళీ కరగబెట్టి నెయ్యి తయారు చేస్తాం, ఆ నేతిని మనం ఆహారంలో ఉపయోగించుకుంటాం, కొంత నెయ్యి కొంత ఆహారం మళ్ళీ దేవతలకు యజ్ఞ రూపంలో సమర్పిస్తాం, సమర్పిస్తే వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇది దేవతలకి మానవులకి ఉన్న బంధం. దేవతలకు మనం ఆహారం ఇస్తే వాళ్ళు మనకు ఆహారం ఇస్తారు. కానీ ఇప్పుడు యజ్ఞాలు ఆగిపోవడం వల్ల దేవతలకే ఆహారం లేక వాళ్ళు వర్షం కురిపించలేకపోయారు. వర్షం లేక భూమి అల్లాడిపోయింది. 100 ఏళ్ళు వర్షం కురిపించకపోతే భూమి అంత బీడుబడిపోయింది, బండబారిపోయింది. దాంతో ప్రజలు 100,000,000,000 సంఖ్యల్లో చచ్చిపోయారు. 100,000,000,000 ప్రజానీకం అంతా నశించిపోయింది. అకాల ప్రళయం వచ్చి ప్రజలు చచ్చిపోవడం మొదలుపెట్టారు. దాంతో ఋషులకి భయం వేసింది. మంత్రములు లేకపోయినా భక్తి ఉన్నది కనుక వీళ్ళంతా బ్రహ్మ బ్రహ్మ రక్షించన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేనేం చేయను, దుర్గముడు అనేవాడు పిచ్చి వరం కోరాడు, ఆ వరం వల్ల మీ మంత్రాలన్నీ మీరు మర్చిపోయేటట్టు, వేదమంత్రములు వాడికే ఉండేటట్టు నేను ఇవ్వక తప్పలేదు. నేను ఇచ్చిన వరం వల్ల మీరంతా మంత్రాలు మర్చారు, మంత్రాలు మర్చిపోవడం వల్ల యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, దాంతో లోకం నశించింది, ఇప్పుడు నేనేమీ చేయలేను, కానీ ఒక్క ఉపకారం చేస్తాను, మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని హిమాలయాలకి తీసుకెడతాను, ఎందుకంటే మీరు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు కనుక. అక్కడికి వెళ్ళి అమ్మని ప్రార్థించండి, ఆ అమ్మే ఈ అకాల ప్రళయం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అనగా మళ్ళీ ఋషులు అన్నారు, వేదమంత్రములుంటే కదా అమ్మని మేము ధ్యానం చేసేది, వేదం మా దగ్గర ఉంటే ఓం జాతవేదశే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః అని వేదమంత్రముతో అమ్మని సంతోష పెట్టగలుగుతాం, స్తోత్రం చేయగలుగుతాం, అమ్మ మాకు ప్రసన్నురాలు అవుతుంది. ఇప్పుడు వేదము లేక వేదన పాలైన మేము ఎలా ప్రార్థిస్తామనగా అమ్మకి మంత్రం అక్కర్లేదు, వేదం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు, ఏమక్కర్లా, అమ్మ నువ్వు ఉన్నావని పిలిస్తేనే సంతోషించి ప్రత్యక్షం అవుతుంది, అందుకే అమ్మ అన్నారు ఆవిడ. అమ్మకి వేరే పరికరాలు అక్కర్లేదట, మంత్రములు అక్కర్లేదట, ఏం అక్కర్లా, ఏమీ చేత కాదు, మరేమొచ్చు, నువ్వు ఉన్నావని నమ్మడం ఓడవచ్చు. తదనుసరణం క్లేశహరణం, నీ ఉన్నావు తల్లి అని అమ్మని నమ్మి అనుసరిస్తే ఆ మాత్రమునకే సంతోషించి కష్టాలు తొలగిస్తుంది, అందుకే అమ్మని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఆ మాత్రం చాలనగా అయితే అలాగే మమ్మల్ని వెంట పెట్టుకుని అక్కడికి పట్టుకుపో అన్నారు వాళ్ళు. బ్రహ్మదేవుడు వీరందరినీ హుటాహుటిన అక్కడి నుంచి హిమాలయ పర్వతం చేర్చాడు. హిమవత్ పర్వతం జగన్మాతృ నిలయం, నిరంతరం అక్కడ ఎవరు పిలిచినా పిలవకపోయినా అమ్మ ఏదో ఒక రూపంలో తిరుగుతూనే ఉంటుంది, అందుకే ఈ ఋషుల్ని అక్కడికి చేర్చాడు ఆయన. ఆ సమయమునకు దేవతలు కూడా అక్కడికి వచ్చారు. పాపం దేవతలు ఎండిపోయారట, ఎముకల పోగుల్లో ఉన్నారు వాళ్ళు. విఠలాచార్య సినిమాల్లో అస్థిపంజరాలు హోహోహో అని తిరుగుతాయి, అలా ఉన్నారు పాపం దేవతలు కూడా. ఇటు దేవతలు ఇటు ఋషులు అందరూ బక్క చిక్కి డొక్కలు ఎండిపోయి ఉన్నారు పాపం 100 ఏళ్ల కరువు వల్ల. వీళ్ళందరూ ఒక చోట చేరారు ఆ హిమాలయ పర్వతం మీదకి చేరి అంబ 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 అన్నారు. అమ్మ తెలుగులో, సంస్కృతంలో అంబ, అంబ అనే సంస్కృత శబ్దం తెలుగులో అమ్మ అయ్యింది, అందుకని వాళ్ళు సంస్కృత భాషలో మాట్లాడేవారు కనుక ఆ రోజుల్లో అంబ అంబ అన్నారు. ఇంతకు మించి ఇంకే మంత్రం లేదట. అమ్మ అనే ఒక్క మాట భక్తితో ఉచ్చరిస్తే అదే మంత్రమై మనల్ని రక్షిస్తుంది, అందుకే నమాతు పరదైవతం, అమ్మను మించిన దేవత మరెవరూ లేరు. కన్న తల్లికి రోజు దండం పెట్టండి, అమ్మవారు ఆ కన్నతల్లి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుందట. అందుకే పూర్వకాలంలో పనులలో విజయం పొందడానికి ముందు తల్లికి నమస్కరించేవారు, తండ్రికి నమస్కరించేవారు, అప్పుడు చేయవలసిన పనులు చేసేవారు. ఇప్పుడు తల్లిదండ్రుల పూజ మర్చిపోయాం, దాంతో భ్రష్టం అవుతున్నాం. మా అమ్మ బతికున్నంతకాలం అమ్మకి నమస్కరించకుండా ఎప్పుడూ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు తల్లి బయట భౌతికంగా కనబడకపోయినా నా మనస్సులో నిరంతరం కొలువై ఉంటుంది. అందుకే ప్రారంభంలో మాతృస్మరణతోటే నేను పూజ మొదలు పెడతాను, పురాణం మొదలు పెడతాను. నేను ఈ మధ్యనే మానవ కథ అనే ఒక కావ్యంలో రాశాను. జననీ వత్సల తామరాగ హిమవచ్ఛాయా నివాసంబుచే అనివేశాన్న కవిత్వమందు జనుడు అమ్మాయల్చు అమ్మాయల్చు నోరార పిలిచిన చాలున్ క్రతు సత్ఫలంబు మనురాశి ధ్యాన పుణ్యములందును పాపాత్ముడునైన అమ్మకును ఎందున్ సాటి కనిపించునే అమ్మకును ఎందున్ సాటి కనిపించునే. తల్లి ప్రేమ ఒక చల్లని చెట్టు నీడ. జనని వత్సలత అమర అగ హిమవత్ ఛాయ నివాసంబుచే, ఇది మొదటి పాదం. జనని తల్లి, వత్సలత ప్రేమ, తల్లి యొక్క వాత్సల్యం ఉన్నదే, తల్లి ప్రేమ ఉన్నదే అది అమర అగ దేవవృక్షం అంటే కల్పవృక్షం. తల్లి ప్రేమ కల్పవృక్షపు చల్లని నీడ. హాయిగా వేసవకాలంలో చల్లని నీడలో కూర్చుంటే ఎంత సుఖం పొందుతాం మనం. తల్లి ప్రేమ అనే కల్పవృక్షపు నీడలో నివసించినటువంటి వాడు పరమ భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. ఎవడు అంటే అమ్మ ప్రేమని రుచి చూసినవాడు. అమ్మ ప్రేమ ఎటువంటిది? కల్పవృక్షపు చల్లని నీడ. అటువంటి వాడున్నాడే అమృతం వంటి కవిత్వం పొందుతాడు. ఇవాళ నేను ఈ కవిత్వం చెప్పగలిగానంటే మా అమ్మని ప్రేమించడం వల్ల, అమ్మ ప్రేమ నా మీద ఉండడం వల్ల, అమ్మని పూజించడం వల్ల అని చెప్పానన్నమాట. అనిమేషాన్న కవిత్వం అందు జనుడు, అమృతం వంటి కవిత్వం అమ్మ ప్రేమ పొందినవాడు పొందగలుగుతాడు. వేరే యజ్ఞములు చెయ్యక్కర్లేదు, మంత్రములు జపించక్కర్లేదు, అమ్మా అని ప్రేమతో నోరారా పిలిస్తే చాలు. అలా పిలిచినవాడు క్రతు సత్ఫలము యజ్ఞములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం పొందుతాడు. మనురాశి ధ్యాన పుణ్యములందును, మను అంటే మంత్రం, 7 కోట్ల మంత్రములు ఉన్నాయి ఈ సృష్టిలో, 7 కోట్ల మంత్రములను భక్తితో జపం చెయ్యడం వల్ల వచ్చే ఫలితము ఒక్కసారి అమ్మ అని ప్రేమతో భక్తితో పిలిచిన వాడు పొందుతాడు. అందుకే అమ్మకి మించిన దైవం లేదన్నాను. అమ్మకును ఎందున్ సాటి కనిపించునే, ఇది దేవీ భాగవత సారాంశం. ఈ ప్రత్యక్ష దేవతను విడిచిపెట్టి వాళ్ళని ఏడిపించి మనిషి భ్రష్టుడైపోవడంలా. మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మని నాన్నని ఎంత పూజిస్తున్నావో కట్టుకున్న ఇల్లాలను కూడా అలా పూజించాలి. ఒక్కొక్కప్పుడు ఏ సూర్యకాంతం లాంటి తల్లే ఉంటుంది. తల్లిగా పూజించు, కానీ భార్యని మాత్రం ఆ తల్లి మాట విని ఏడిపించకు. ఏడిపించేవాడు మళ్ళీ భ్రష్టుడు అవుతావు. అదే గొప్పతనం అంటే మనిషి ముగ్గురిని పట్టించుకోవాలి. 3 శక్తులు మగవాడికి పక్కన ఉంటాయి, ఒకటి తల్లి, మరొకటి తండ్రి, 3వది భార్య. తల్లి ఇచ్ఛాశక్తి, తండ్రి జ్ఞానశక్తి, క్రియాశక్తి భార్యే. అందుకని అమ్మ నాన్నని పూజించమన్నారు కదండి గురువుగారు, అందువల్ల మా అమ్మ నాన్న మాటలు విని మా ఆవిడ నెత్తి మీద కర్రతో కొట్టి చంపేనంటే నీ బుర్ర పొగులుతుంది. నీ భార్య కూడా ఒక దేవత గుర్తుపెట్టుకో. ఈ ముగ్గురిని సమానంగా చూడటమే గొప్ప యోగం అన్నమాట. అంత బాగా తల్లిని తండ్రిని భార్యని సమానంగా నెత్తి మీదకి పెట్టుకుని ఎవరైనా పూజిస్తున్నారంటే ఆ కృష్ణుడు అక్కడే పూజిస్తున్నాడు, అందుకే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు అని అనుకుంటున్నాను. ఈ ముగ్గురిని సమన్వయం చేసుకోవటమే జీవితం అంటే. ఎక్కడ ఎవరిని మళ్ళీ ఇన్బ్యాలెన్స్ చేయకూడదు. గయ్యాళి పెళ్ళమ్మటువంటి తల్లిదండ్రులని చంపకూడదు. లేదా గయ్యాళి తల్లిదండ్రులు ఉంటారుగా ఇంట్లో, పూర్వకాలంలో సూర్యకాంతాన్ని చూపించేవారే చక్క. రే మీ ఆవిడ చంపరోయ్ అని ఆవిడ చెబితే ఆవిడ మాట విని పెళ్ళాన్ని చంపకూడదు. లేదా తల్లి మాట విని తండ్రిని చంపకూడదు, తండ్రి మాట విని తల్లిని చంపకూడదు. ఎంత గొప్ప జ్ఞానంతో ప్రవర్తించాలండి. అటువంటి అమ్మని వాళ్ళు అంబ 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 అంటూ ధ్యానం చేశారు. మలమల మాడిపోతూ మంత్రములు పోయి యాత్రకి గురైన దేవతలు మునులు అమ్మని ప్రార్థించగానే, ఏడుస్తూ తల్లి రక్షించు చచ్చిపోతున్నావు అనగానే టక్కన ప్రత్యక్షమయ్యింది హిమాలయ పర్వత ప్రాంగణంలో జగన్మాత సింహవాహనారూఢయ్యై శంఖచక్ర గదా పద్మధను బాణాలతో శంఖంతో ప్రత్యక్షమైంది. అమ్మవారి చేతిలో ఉన్న శంఖమునకు హ్లాదిని అని పేరు. హ్లాదిని అనే శంఖంతో సుదర్శన చక్రంతో జగన్మాత ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు వాళ్ళని ఏం కావాలి, ఎందుకు ఇలా ఉన్నారని అడగలేదు. ఔచిత్యము అని ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి గజగజలాడిపోతున్నాడు అనుకోండి, వాడు అన్నమో రామచంద్ర అంటూ అంటే మీరు ఆయనకు అన్నం పెట్టుకెళ్ళి క్యారేజీ పెట్టుకెళ్ళి, ఆ క్యారేజీతో ముందు అన్నం తిన్నాక మాట్లాడకుండా క్యారేజీ చేతిలో పెట్టి, గురువుగారు ఏమనుకోండి, ఈరోజు ఏమనుకోకండి, ఈ రోజు లేట్ అయ్యింది అని వాడిని రోడ్డు మీద నిలబెట్టి అరగంట మాట్లాడితే ఈలోపు చచ్చిపోడు వీడు. అసలే 8:30 తెమ్మంటే టిఫిన్ 9:30 తెచ్చావా, తెచ్చిన తర్వాత ఆ టిఫిన్ చేతిలో పెట్టి వాడు తినకుండా అరగంట సేపు కబుర్లు చెబితే ఈలోపు వీడు ఏమైపోతాడు. అందువల్ల ఆలస్యముగా ఆహారం తెచ్చినప్పుడు ముందు ఆహారం తినేదాకా ఎదురు చూసి అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళేమో మలమల వాడిపోతున్నారు, వాళ్ళకి ప్రత్యక్షమయ్యింది అమ్మ. ప్రత్యక్షమయ్యి మీ కోరిక ఏమిటి నాయనలారా, నన్ను ప్రార్థిస్తారా అనేం సాగదీయకుండా తక్షణం వేలాది చేతులు ధరించింది, వేలాది నేత్రములు ధరించింది, వేల శిరస్సులు ధరించింది, వేల పాదములు ధరించింది. అందుకే ఆవిడ్ని సహస్రాక్షి సహస్రపాత్ అంటే వేల కొలది నేత్రములతో ఉన్నది, వేల పాదములతో ఉన్నది అని స్తోత్రం చేశారు. అలా అనేక హస్తములతో, అనేక నేత్రములతో, అనేక పాదములతో ప్రత్యక్షమైన అమ్మ వెంటనే అన్ని చేతుల్లోనూ రకరకాల పాత్రలు సృష్టించింది. అమ్మవారి చేతిలో అన్ని చేతుల్లోనూ బంగారపు గిన్నెలు ఉన్నాయి. ఒక బంగారపు గిన్నెలో పాయసం, అయ్య బాబోయ్ జీడిపప్పులు వేసి పాయసం చేస్తారు మన స్వామివారి దగ్గర ప్రసాదంగా. పాయసం ఎప్పుడైనా లభించినప్పుడు తాగగలిగితే స్వామివారికి పాయసం నైవేద్యం పెడతారు. ఒక్కే ఒక్కసారి నా జీవితంలో ఆ పాయసం తాగా ఆయాసం వచ్చేదాకా ఆ పాయసం తాగితే ఇక వాడి నోట్లోంచి పాయసం లాంటి మాటలు రావటండి. పాయసం చేయాలంటే 4 లీటర్ల పాలు పట్టుకురండి, చక్కగా ఇత్తడి గిన్నెలో పోయండి. 4 లీటర్ల పాలు మరిగాక 1/4 కేజీ బియ్యం పోయండి, అందులో 1/2 కేజీ జీడిపప్పు వేయండి, ఆ మాత్రం కిస్మిస్ వేయండి, యాలకులు వేయండి, సుగంధ ద్రవ్యాలు వేయండి, నెయ్యి దట్టంగా ఆవు నెయ్యి పోయండి, మళ్ళీ కల్తీ నెయ్యి పోయకండి. అప్పుడు ఆ నెయ్యి ఆ జీడిపప్పులతో 4 లీటర్లు కేవలం పాలు మాత్రమే ఉడకబెట్టి మరగబెట్టి అందులో బియ్యం పోసి వండితే ఆ పాయసం చిక్కగా తయారైతే ఓహో అరే రాయనో ఆ పాయసం తిన్నవాడు ఇక వేరే స్వర్గం చూడక్కర్లా, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉంటుంది. అది పాయసం. పాయసం ఎలా చేయాలో నా దగ్గర నేర్చుకోండి. ఇలా నేర్పుదామంటే రేపటి నుంచి పురాణం పోయి మీకు పాయసాలు నేర్పడం పులిహారం నేర్పడంతో బతుకైపోతుందనే ఉద్దేశంతో చెప్పట్లేదు. కానీ ఇస్కాన్ వాళ్ళు చేస్తారు, అద్భుతంగా తయారు చేస్తారు. గౌడీ మఠం వాళ్ళు పాయసం చేస్తారండి, వాళ్ళ పాయసం తినాలి ఎప్పుడన్నా. అటువంటి పాయసం చిక్కని చక్కని మంచి నెయ్యి పోయబడినటువంటి పాయసం ఒక గిన్నెలో పట్టుకున్నది. మరో దాంట్లో గుమ్మడికాయ పులుసు, మరో దాంట్లో సాంబారు, దిక్కుమాల కొబ్బరి వేయకుండా మళ్ళీ కొన్ని చోట్ల కడితే వాళ్ళు మండిపోతున్నారు, అక్కడ సప్తాహం చేయకూడదనిపిస్తుంది, కొబ్బరి తెగవేస్తారు, ఆ కొబ్బరి తింటే గొంతుకు పోదు అని చేత కొబ్బరి లేనటువంటి సాంబారు ఒక పాత్రలో, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి ఇలాంటి రకరకాల వ్యంజనములు మరొక దాంట్లో, చారు ఒక దాంట్లో, ఇక కూరగాయలు గుత్తొంకాయ కూర, బెండకాయ కూర, బెండకాయ చక్కగా ఉడకాలి, మళ్ళీ దరిద్రం సగం సగం ఉడకకుండా పెట్టకూడదు, దొండకాయ చక్కగా వేగాలి ఉడకాలి, అటువంటి కూరగాయలు, బంగాళాదుంప కూర, ఆ దుంప కూర, ఈ దుంప కూర, దుంప దించడానికి ఎన్ని కూరలు ఉంటాయి అన్ని కూరలు అమ్మ సృష్టించి పెట్టుకున్నది. రకరకాల శాకములు, పాకములు, పిండి వంటలు, ఆహార పదార్థాలు, చిత్రాన్నాలు, లవణాన్నాలు, పాయసాన్నాలు, అపూపములు ఈ వేలాది చేతులలో, వేలాది బంగారపు గిన్నెలలో ధరించింది. దేవతలందరినీ, మానవులందరినీ అక్కడ కూర్చోబెట్టింది. వాళ్ళందరికీ ఒక్కొక్క బంగారపు గిన్నె చేతిలోకి వచ్చేలా చేసింది. ఇక ఇక్కడి నుంచి పిండి వంటలు వడ్డించిందిట. అమ్మవారు వడ్డిస్తోంది, కావలసిన పదార్థాలు వస్తున్నాయి, తృప్తి తీరా తినేశారు. 100 సంవత్సరాల కరువు అంతా తీరిపోయిందిట వాళ్ళకి. వంకాయ కావాలన్నవాడు వంకాయ తిన్నాడు, టెంకాయ అన్నవాడు టెంకాయ తిన్నాడు, కుంకాయ అన్నవాడు కుంకాయ తిన్నాడు, పాయసం కావాల్సిన వాడు పాయసం తిన్నాడు. ఈ విధంగా ఏ ఇబ్బందులు లేవు గనక వాళ్ళకి, వాళ్ళు శుభ్రంగా తిన్నారట, తృప్తి తీరా తిన్నారట. ఎంత వర్ణించారండి, దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉంటుంది కథ, 7వ స్కంధంలో శతాక్షి మహిమ అనే పేరుతో ఉంటుంది కథ. సంతృప్తిగా తిన్నారు, తినే కొద్దీ అరుగుదల పెరుగుతోంది, ఇంకా తన బుద్ధి వస్తుందట. అమ్మవారి ప్రసాదం కదా, అవి తినడం వల్ల డొక్కలు నిండడం లేక గ్యాస్ ట్రబుల్స్ రావడం ఏమీ లేకుండా అందరూ ఆరోగ్యవంతులయ్యారు, పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు, బ్రహ్మానందం పొందారు, ముఖాలలోకి కాంతి వచ్చింది. ఈ ఆహారం శుభ్రంగా తిన్నాక అమ్మ వాళ్ళందరికీ కావలసిన మంచినీళ్ళు ఇచ్చింది. ఇచ్చాక ఏం చేసింది, తన కంటి నుంచి అమృత వర్షం కురిపించింది. భూమి మీద ఏకధాటిన 7 రోజుల పాటు వర్షం కురిసింది, కురిసినట్టు కురిసింది, వర్షం కురిసింది. ఆ దెబ్బతో మొత్తం భూమండలంలో ఉన్న నదులు, నదాలు, చెరువులు, బావులు, భూగర్భాలు అన్నీ నీళ్లతో నిండిపోయాయి. సస్యశ్యామలమైపోయింది భూమండలం. గడ్డి మొలిచింది, పంటలు పండాయి, చెట్లు చివురించాయి. మళ్ళీ యథాప్రకారంగా పునర్వైభవం వచ్చింది భూదేవికి. ఇప్పుడు అమ్మవారు, దేవతలారా, మునులారా, మీ ప్రార్థనకి మెచ్చుకున్నాను. ఏం వరం కావాలో కోరుకుండగా, జగన్మాత, నీ దయవల్ల మాకు భోజనం లభించింది, భూమి మీద కరువు తీరింది. కానీ వేదమంత్రములు మా దగ్గరకు వచ్చేదాకా ఈ వేదన తప్పదు. మళ్ళీ నువ్వు అలా వెళ్ళాక యథాప్రకారంగా కరువు వస్తుంది. శాశ్వతంగా మాకు వేదాలు రావాలి, మంత్రములతో మేము యజ్ఞం చెయ్యాలి, తద్వారా దేవదానవులం అందరం ఆనందించాలి, భూమి సస్యశ్యామలం అవ్వాలి, దానికి తగిన పని చెయ్యి తల్లి అనగానే, ఇంతలో కొంతమంది ఋషులు శాకములతో అంటే కూరగాయలతో అన్నం పెట్టిన నీవు ఈరోజు నుంచి శాకంభరీతి విఖ్యాత, శాకంభరి అని పిలువబడతావు అని స్తోత్రం చేశారు. అలా అమ్మవారికి ఆ రోజు నుంచి శాకంభరి అని పేరు వచ్చింది. శాకము అంటే కూర, కూరలు ఆహారాలతో కడుపు నింపింది కదా, అందువల్ల శాకంభరి అయ్యింది. అక్కడితో అక్కడ అమ్మ భవిష్యత్తు కోసమని కూరగాయలు, విత్తనాలు, పాదులు చేత్తో పట్టుకుందిట. కొన్ని బత్సలి తీగలు ఉన్నాయి ఆవిడ దగ్గర. నేను ఈ తీగలు మీకు ఇస్తాను, ఈ బత్సలి తీగలు భూమి మీద వేస్తే మళ్ళీ బత్సలి మొలుస్తుంది, ఈ తోటకూర విత్తనాలు తొలితే తోటకూర వస్తుంది, గోంగూర విత్తనాలు తొలితే గోంగూర వస్తుంది, వంగనారు ఇస్తాను, వంగ మొలుస్తుంది. ఇలా విత్తనములు, శాకములు మీ చేతిలో పట్టుకున్నాను, మీకోసం, భవిష్యత్తు కోసం శాకములు చేత్తో పట్టుకున్నాను, కాబట్టి కూడా నేను శాకంభరిని అన్నది. అలా శాకంభరి అనే ఒక ఉత్సవం పుట్టింది. ఈ ఉత్సవంలో మన వాళ్ళకి భాష రాక శాకాంబరి అని కా దీర్ఘం తీసి బాకి ఒత్తు లేకుండా చేస్తున్నారు. అది బండభూతు. శాకంభరి శాకములతో లోకమును సంతోషపెట్టింది, కడుపు నింపింది, విత్తనములిచ్చి ప్రజల్ని రక్షించింది, కాబట్టి శాకంభరి. ఈ శాకములు శాశ్వతంగా ఉండడానికి దుష్టుడైన దుర్గముణ్ణి సంహరించు, వాడు చస్తేనే మాకు పేడబోతుంది. వాడికి వరం బ్రహ్మ ఇచ్చాడు, వాడు బతుకున్నంతవరకే ఆ వరం ఉంటుంది, వాడిని నువ్వు సంహరిస్తే మా అందరము మర్చిపోయిన వేదములు తిరిగి మా దగ్గరకు వస్తాయి. ఒక వ్యక్తి బతుకున్నంతవరకే వాడి వరం వాడికి పనిచేస్తుంది, కనుక వాడిని చంపితే తిరిగి మాకు వేదములు వస్తాయి, కనుక మేము పూర్వంలాగా మా బ్రతుకు బ్రతుకుతాం, ఈ ఉపకారం చెయ్యి తల్లి అనగానే, అప్పుడు జగదంబ సింహం మీద లేచి నిలబడి హుమ్ అని ఒక హుంకారం చేసింది, సింహనాదం చేసింది. అమ్మవారు అరవడంతో ఆ దెబ్బకి మొత్తం హిమాలయ పర్వతం దద్దరిల్లిపోయింది, భూమండలం దద్దరిల్లిపోయింది. ధరణీ చక్రము దిర్దిరం దిరిగే మార్తాండు కుంఠీభవత్కరణుండయ్య దిశావితానము వడంకెన్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలన్ కట్టల మీద పిట్టపిడుగుల్ మ్రోసెన్ మహోదగ్రతన్. మొత్తం భూమండలం గిర్రును తిరిగిపోయింది. అమ్మ రావడం అంటే మాటల ఏండో, అవుట్లు పేలిస్తేనే భూమి కదిలిపోతుంది, ఇక్కడ బాంబులు పేలిస్తే ఈ మొత్తం పందిరంతా కూలిపోతుంది. గట్టిగా ఓ పెద్ద బాంబు పేల్చామంటే మొత్తం నేల పగిలిపోవడంలా. బాంబుకే నేల పగిలితే అమ్మవారి సింహగర్జన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ సింహగర్జనకి మొత్తం భూమి దద్దరిల్లిపోయి గిర్రు గిర్రు తిరిగిపోయింది. భూకంపం వచ్చింది, సముద్రములు ఉప్పొంగి భూమి మీద పడి ఊళ్ళు ఊళ్ళు ఎగిరిపోయాయి. మొన్న ఇండోనేషియాలో చూడండి, కొట్టుకుపోయారు జనాలు. అలా ప్రళయం వచ్చినట్టు అయిపోయింది, సునామీ వచ్చి పడిపోయింది, పెద్ద పెద్ద పిడుగులు పడిపోయాయి, పట్టపగలే దిక్కులు మారుమ్రోగిపోయాయి, సమస్త లోకాలు అదిరిపోయాయి, ఆకాశం కూడా దద్దరిల్లిపోయింది. ఈ విధంగా క్షణకాలంలో ప్రళయం వచ్చింది. ఆ దెబ్బకి దుర్గమాసురుడి రాజధాని కదిలిపోయింది. దుర్గముడి రాజధాని మహిష్మతీపురం అంటే ఇప్పుడు ఉజ్జయిని దగ్గర ఉన్నదన్నమాట. ఉజ్జయిని నుంచి ఓంకారానికి వెడుతూ ఉంటే దారిలో నర్మదా నదీ తీరంలో మహిష్మతి అని ఒక నగరం ఉన్నది. ఆ నగరాన్ని కార్తవీర్యార్జునుడి తండ్రి పరిపాలించాడు. ఆ పురాన్ని వీడు ఆక్రమించుకున్నాడు. ఆ పురమంతా కదిలిపోయిందట. వాడి నగరంలో ఉన్న భవనాలు కూలిపోయాయి, వాడి ఏనుగులు కుప్పకూలాయి, గుర్రాలు కూలిపోయాయి, వాడు సంక్షోభం పొందాడు, వాడు హడిలిపోయి ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చింది, ఈ శబ్దమునకు మన రాజధాని మొత్తం పాడైపోయింది, ఒక రాజధాని మొత్తం పాడైందంటే ఎవరో పెద్ద శబ్దమే చేశారు. ఎక్కడిదా శబ్దం? నేను వేదములను దేవతలకి మానవులకి దూరం చేశాక మానవులు దేవతలు బలహీనులైపోయారు. బలహీనులైన మానవులు కనీసం పాకలేకపోతున్నారు. కాబట్టి మానవులు దేవతలు అరిచిన అరుపు కాదు, మరెవరో అరిచారు. ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునండి. నా రాజధానిని ధ్వంసం చేయడానికి అరిచిన ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే అరిచిన వాళ్ళని కరిచేసి చంపేస్తాను. ఇలాంటి అరుపు జీవితంలో ఎవడో అరవకుండా చేస్తాను. ఈ సింహనాదము చేసిన వాడు అంతు చూస్తాను. చూసి రండని దూతల్ని పంపాడు. దూతలు హుటాహుటిన అరుపు వచ్చిన దిక్కుకేసి వెళ్ళారు. వాళ్ళకి అక్కడ హిమాలయ పర్వతాల దగ్గర ఆనందంగా నృత్యం చేస్తున్న దేవతలు ఋషులు, ఆ దేవ ఋషుల యొక్క మధ్యలో సింహవాహనం మీద దిక్కులు నిండిపోతున్న కాంతితో ఉన్న అమ్మవారు కనబడ్డారు. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపా శాంకుశ పుష్ప బాణహస్తాం అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహం ఇత్యేవ విభావయే భవానీం అని ఋషులు అమ్మని ధ్యానం చేస్తున్నారు. అమ్మా, నీవు అరుణవర్ణంలో ఉన్నావు, అంటే ఎర్రగా ఉంది అమ్మ, తామర పువ్వు రంగులో ఉన్నది. కరుణాతరంగితాక్షి, అమ్మ కళ్ళు అటు ఇటు కదులుతున్నాయి, మన కళ్ళు కదులుతాయి, కానీ అమ్మ కళ్ళు ఎందుకు కదులుతున్నాయి? ప్రేమ వల్ల కదులుతున్నాయట. అందరినీ ప్రేమతో ఇలా ఇలా చూస్తుందన్నమాట. ఉపన్యాసంలో నేను అటు ఇటు కళ్ళు తిప్పి చూసినట్టుగా అమ్మ కూడా భక్తులను ప్రేమతో చూస్తూ కళ్ళు తిప్పుతున్నది. ఇంకా తల్లి అణిమ మొదలైన సిద్ధుల చేత సేవింపబడుతున్నది. అణిమాది భిరావృతం అని చదవకండి, అణిమాదిభి ఆవృతం. ఆ విసర్గ రావృతం అవుతుంది. అణిమాదిభిరావృతం విడదీస్తే అణిమాదిభి ఆవృతం. అణిమ లఘిమ గరిమ మహిమ ఈశత్వం వశత్వం ప్రాప్తి ప్రాకామ్యం అని 8 సిద్ధులు ఉన్నాయి. ఆ 8 సిద్ధులు రూపము ధరించి, స్త్రీ రూపం ధరించి అమ్మని పూజిస్తున్నాయి. అందుకని అణిమాది అష్ట సిద్ధుల చేత చుట్టుకొనబడి సేవింపబడుతున్నది అమ్మ. ధృత ధరించింది. ఏమి ధరించింది? పాశ, యముడు వేసే తాడు లాంటి తాడు ఆవిడ చేతిలో ఉన్నది. ఈ తాడుతో ప్రేమ పాశంతో మనల్ని కట్టేస్తుంది ఆవిడనమాట. ఆవిడ చేతిలో తాడు ఉన్నది. అంకుశం, ఏనుగుని పొడిచేటటువంటి ఒక రాడ్ ఉన్నది, దానిని అంకుశం అంటారు. ఏనుగు చెప్పిన వాటి వినడానికి ఇనుముతో పొడుస్తారు. ఆ ఇనప శూలాన్ని అంకుశం అంటారు. ఓ చేతిలో తాడు, ఇంకో చేతిలో అంకుశం ఉన్నది. మరో చేతిలో పూల బాణాలు ఉన్నాయి, ఇంకో చేతిలో కోదండం ఉన్నది. కోదండం అంటే విల్లు, అది కూడా ఇక్షు కోదండం, చెరుకు విల్లు ధరించింది. అందుకని ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం, చాపము కలిగినది. అటువంటి అమ్మని, భవానీదేవిని అహం ఇత్యేవ నేనే నువ్వు నువ్వే నేను అని ధ్యానం చేస్తున్నారు వాళ్ళు. అమ్మే నేను, నేనే అమ్మ, అమ్మకి మనకి తేడా లేదని స్తోత్రం చేస్తున్నారు. అటువంటి అమ్మని దుర్గముడి దూతలు చూశారు. ఆ రూపాన్ని చూచి వాళ్ళు చలించిపోయారు. తర్వాత ఏం చేశారో తెలియాలిగా. రేపు 8 రోజు యథాప్రకారంగా 6 కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. అత్యంత పవిత్రమైన ఈ కథ విన్నవాళ్ళు సకల శుభాలు పొందుతారు. మళ్ళీ యథాక్రమంగా రేపు